నువ్వు సమస్త భూతములకు ఆధారం. యజ్ఞములు నీ వల్లే జరుగుతున్నాయి. నీ వల్లే ఆహార పదార్థములు పక్వమవుతున్నాయి, ఉడుకుతున్నాయి. ఆ ఉడికిన ఆహారాన్ని మేము స్వీకరించగలుగుతున్నాం. వేదమంత్రములు నిన్నే స్తోత్రం చేస్తున్నాయి. శ్రీ మహావిష్ణువుకి ముఖంగా ఉండేది నువ్వే. సూర్యభగవానుడిలో ఉన్న జ్యోతి నీవే. జ్యోతి ఈ రూపుండవై సూర్యుడిలో ఉన్న వెలుగు అగ్నిహోత్రమే. అందుకే అగ్నికి సూర్యుడికి అభేదం అంటారు స్వామి. ఈశ్వరుడి యొక్క త్రినేత్రంలో ఉండేది నీవు. మూడు అగ్నులుగా, ఆహవనీయాగ్నిగా, గార్హస్థ్యాగ్నిగా, దక్షిణాగ్నిగా, ఈ విధంగా త్రేతాగ్నులుగా పిలువబడేది నీవు. ఏడు రకాల జ్వాలలు నీకుంటాయి. అందుకే నిన్ను సప్తార్చి, ఏడు మాలికలు, ఏడు రకాల జ్వాలలు కలిగిన వాడు అంటారు. అటువంటి నీకు నమస్కారం. దేవతలు నిన్ను భక్తితో పూజిస్తారు. దేవతలకి నువ్వే ముఖం. అగ్నిముఖావై దేవాహ. దేవతలంటే అగ్నియే ముఖముగా కలవారు. అంటే ఏమిటి? మనం అగ్నిలో వేసే నెయ్యిని ఆ అగ్నిహోత్రుడు దేవతలకు ఆహారంగా అందిస్తాడు. ఇంద్రుడికి వేరే ఆహారం ఎలా నడుతుంది? వెళ్ళదు. ఇక్కడ అగ్నిలో ఇంద్రాయ స్వాహ, ఇంద్రాయ దన్నమమానగానే ఈ ఆహారం అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళి ఇంద్రుడి నోట్లో అమృత బిందువుగా వేస్తాడు. అప్పుడు ఇంద్రుడి ఆకలి తీరుతోంది. కాబట్టి ఇప్పుడు ఇంద్రుడికి ముఖం అగ్ని. అగ్నిలో మనం వేస్తే ఇది ఇంద్రుడి నోట్లో పడుతోంది. కాబట్టి ఇంద్రుడికి ముఖం అగ్ని, యముడికి ముఖం అగ్ని, కాబట్టి దేవతలందరికీ ముఖం అగ్నిహోత్రుడు. అందుకని అగ్నిముఖావై దేవాహ. దేవతలంతా అగ్నియే నోరుగా కలిగి బతుకుతున్నారు. అగ్నిలో వేస్తేనే తింటారు. అటువంటి దేవతలకి ముఖాన్ని నువ్వు. బ్రహ్మణ్య దేవుడివి. శ్రౌత కర్మలు, స్మార్త కర్మలు అంటే వేద సంబంధమైన క్రియలు, స్మృతి సంబంధమైన క్రియలు, ఇవన్నీ నీ వల్లే జరుగుతున్నాయి. నీవు లేకపోతే పితృయజ్ఞం లేదు, నీవు లేకపోతే దేవయజ్ఞం లేదు, నీవు లేకపోతే దీపారాధన లేదు, నీవు లేకపోతే ఈ భూలోకంలో ఉన్న వాడికి భుక్తి లేదు, ముక్తి లేదు, శక్తి లేదు, అసలు వెలుతురు లేదు. ఇలా సమస్త లోకములను నీ జ్యోతిష్తో కాపాడుతున్న బ్రహ్మణ్య దేవుడివి, ప్రభువువి, అగ్నివి, నీకు నమస్కరిస్తున్నాం. దేవతలకు నీవు ముఖము, దేవతలకు నీవు బ్రతుకు తెరువు, హుతవహ దేవతలకల్లనాత్మవు నీవ, సకల దేవతలను నీ ప్రాణంబులు. మహాత్మా, దేవతలకు నువ్వు ముఖం, దేవతలకు నువ్వు బతుకు, అంటే నువ్వు వాళ్ళకి ఆహారం ఇచ్చి వాళ్ళని బతికిస్తున్నావు. ప్రాణం నువ్వే. ఎంతెందుకు? దేవతలకి ఆత్మవి నీవు, సకల దేవతలలో ఉన్న ప్రాణములు నీవే. అటువంటి నీకు మేము భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాం. ప్రభు, నీలో యజ్ఞమనే పేరుతోటి ద్రవ్యం వేస్తే ఈ ద్రవ్యం ఆవిరై మేఘమై మానవులకి మళ్ళీ వర్షాన్ని కురిపిస్తోంది. యజ్ఞములు జరగకపోతే వర్షములు కురవు. యజ్ఞము జరగాలంటే నువ్వు ఉండాలి. కాబట్టి వర్షమిచ్చేది నువ్వే. నీ వల్లే ఔషధులు పెరుగుతున్నాయి. నీ వల్లే నవధాన్యములు అభివృద్ధి అవుతున్నాయి. నీ వల్లే మానవులకి ఆయుర్వృద్ధి కలుగుతున్నది. ఈ భూలోకంలో ఉన్న పెంట, చెత్త, చెదారం వంటి కాలుష్యములన్నీ భస్మీపటలం చేసి భూమిని శుద్ధి చేస్తున్నావు. అటువంటి నీకు నమస్కారం. యజ్ఞముల వల్ల ఇంద్రాది దేవతలకి, త్రిమూర్తులకి ఆనందం కలిగించి సృష్టి స్థితిలయాలు నడుపుతున్నావు. జలములు నీలోంచే పుట్టే. నీలో జలం, జలంలో నువ్వు ఉంటావు. అగ్ని నీళ్ళలో ఉంటుంది. ఎప్పుడైనా సముద్రంలో చూడండి, బడబాగిన అనే పేరుతో పెద్ద అగ్ని ఉంటుంది. అగ్ని పర్వతాలు నీళ్ళలో ఉంటాయి, చిత్రం ఏమిటో. మళ్ళీ నీళ్ళల్లో అగ్ని ఉన్నట్టే అగ్నిలో నీరు ఉంటుంది. ఈ రెండింటికి అవినాభావ సంబంధం. అటువంటి నీకు మేము నమస్కారం చేస్తున్నాం. ప్రాణులకు నీ వల్ల పక్వాహారం అంటే వండబడిన ఆహారం లభిస్తున్నది. అలా ప్రాణుల్ని కాపాడుతున్న నీకు నమస్కారం. దేవతలలో తేజస్సుగా, దేవతలలో కాంతిస్వరూపంగా, ఉరగులలో అంటే పాముల్లో విషరూపంలో ఉండవు, చెట్లల్లో జిగురు రూపంలో ఉన్నది అగ్ని, అలాగే పక్షులకి రెక్కల రూపంలో ఉంటావు, మనుష్యుల్లో అగ్ని ఉన్నట్ట. ఎలా ఉంటట? మనుష్యులలో క్రోధ రూపంలో ఉంటావు. అందుకే క్రోధ అగ్ని అన్నారు. కోపం అగ్ని అండో. కోపం వచ్చినప్పుడు మీ ముఖాన్ని చూసుకోండి ఒకసారి, మళ్ళీ జీవితం అంటే ఏమిటో విరక్తి కలుగుతుంది. కోపం వచ్చినప్పుడే ఫోటోలు తీయాలన్నమాట. మంచి పళ్ళు పటపట కొరుకుతున్నప్పుడు పెళ్ళం మీద ఒంటికాలు మీద లేచిపోయి నిన్ను పుట్టింటికి పంపేస్తా అన్నప్పుడు ఒక ఫోటో తీయండి, దాన్ని చక్కగా పేపర్లో వేయించండి. అలాగే భార్యామణి అప్పడాల కర్ర పుచ్చుకునో, గరిటి పుచ్చుకునో మొగుడు మీదకి పరిగెత్తుకొస్తున్నప్పుడు, ఈ మొగుడు పారిపోతున్నప్పుడు, ఆవిడ వెంట తరుముకు వస్తున్నప్పుడు, ఆ కోపంతో ఉన్నప్పుడు ఫోటో తీయండి, పేపర్లో వేయండి. ఇక జీవితంలో ఆవిడ కోపం రాదేమో. కాబట్టి కోపం ఒక అగ్ని. ముఖంలో ఆ వెలుగు కనబడుతుంది, శరీరం కూడా వేడెక్కిపోతుంది. ఈ విధంగా మనుషులలో క్రోధ రూపంతో, మృగాల్లో ఉంటావట మోహ రూపంలో. మృగములకు వ్యామోహం ఎక్కువ. నిజంగా పాప అక్కడ ఒక చోట ఓ బోయవాడు ఓ ఉరి పెడతాడు, ఆ ఉరి దగ్గరికి వెళ్ళి ఆహారానికి వెళ్ళి జంతువులు ఇరుక్కుపోతాయి పాపం. గొయ్యిదవి, ఆ గొయ్యి కవతలేమో రొట్ట పెడతాడు, గొయ్యి మీద ఆకులేస్తాడు, ఏనుగుళ్ళు అందులో పడుతూ ఉంటుంది. ఏనుగులు ఎలా పట్టుకుంటారో తెలుసుకో మీకు, ఏనుగులు పట్టుకోవడానికి అడవులో బోయేవాళ్ళు ఓ పెద్ద గొయ్యి తవ్వుతారు. అది గొయ్యిలా కనపడకుండా ఉండడానికి దాని మీద ఏం చేస్తారనమాట, కొబ్బరి ఆకులు తాటాకులు వేస్తారు. చూడడానికి అది నేలలో ఉంటుంది. సరిగ్గా గొయ్యికి ఎదురుగుండా ఓ మంచి చిగురుటాకులతో తయారు చేసిన ముద్ద పెడతారు. ఏనుగులకి లేతాకులు అంటే బాగా ఇష్టం. మళ్ళీ ఆ లేతాకుల్లో కూడా మామిడాకులట, లేత మామిడాకులు ఎర్రగా ఉన్న మా ఆకులన్నీ ఒక బంతి కింద తయారు చేస్తారు. ఆ బంతి లాంటి లేతాకులు ఇలా పట్టుకుని ఏనుగులను ఆకర్షిస్తారట. ఏనుగులను అరిచి పిలుస్తారు. అరిచి పిలిస్తే ఆ ఏనుగు ఈ లేత లేత ఆకుల యొక్క ముద్దలు తినడానికి పరుగు పరుగును వచ్చేస్తాయి. ఈ మనుషుల దగ్గరికి వచ్చేలోపు మధ్యలో గొయ్యి ఉంటుందిగా, అందులో డాంబరు పడతాయి. యువతలు పోయేవాడేమో చేతిలో లేతాకులు బంతి కింద తయారు చేసి పట్టుకుని ఓయ్ ఏనుగా రావేవో రావేవో అంటాడనమాట. పాపం అది ఈ ఆకులు తినడానికి పరిగెత్తుకొస్తుంది, కింద చూసుకోదు. గొడ్డు కంగారు కదా, గొడ్డు కంగారు అంటే ఏంటనమాట, మనం ఏదైనా ఆహారం పట్టుకెడితే అవి ఇలా మీదకు వచ్చేస్తాయి. మనం వాటి కోసమే పట్టుకొచ్చినా ఈ కట్టుతాడు కూడా తెంచుకుని మీద పడ్డానికి ప్రయత్నిస్తాయి. ఆహారం చూస్తే వాటికి ఆత్రం వస్తుంది అనమాట, అందుకని పరుగు పరుగులు వస్తాయి. అసలు ఆహారం చూస్తే ఆవులకి గేదెలకి ఏనుగులకి కాదు మనుషులకి కంగారే, పులిహార కోసం తోసుకుపోవట్లే కొందరు. ఈ మాయదారి ఆహారం ప్రసాదం అనేసరికి గొడ్డు కంగారు అంటారు, కానీ మనిషికి కూడాను ఫుడ్ అనేసరికి గొడ్డుకే కాదు మనిషికి కూడా కంగారే. కాబట్టి ఏంటంటే అవి పరిగెత్తుకు వస్తాయి, ఆ కిందేమో ఆకుల మీద పడతాయి, దాంతో గోతులో పడిపోతాయి. ఈ విధంగా వాటిని గోతులో వేసేసి ఆ తర్వాత వాటిని మచ్చిగ చేసుకుని వాటి చేత పనులు చేయించుకుంటాడు. అదే కొన్ని జింకల లాంటి వాళ్ళని వాడే ఆహారంగా తినేస్తాడు. అందుకే మీకు పోతన గారు ఒక అద్భుతమైన పద్యం రాశాడు తెలిసిన, ఆకాశం అంటే ఒక అడవిట, గగనం అరణ్యం అంట. అక్కడ ఆకాశం అనేటటువంటి అడవిలో ఒక ఏనుగు తిరుగుతోందట. ఏమిటా ఏనుగు? చీకటి అనే ఏనుగుట. ఈ చీకటి అనే ఏనుగుని పట్టుకోవాలనుకున్నట్ట ఎవరు, కాలము అనే బోయేవాడు. కాలము బోయేవాడు, ఆకాశం అడవి, చీకటి ఏనుగు. ఈ చీకటి అనే ఏనుగును పట్టుకోవడానికి వాడు ఏం చేశాట, మామిడాకులతో తయారు చేసినటువంటి ఒక బంతిని తయారు చేశాట. ఇంతగా బంతి ఏమిటి, సూర్యభగవానుడు ఎర్రగా ఉన్నట్ట. ఎర్రగా ఉన్న సూర్యభగవానుడు బోయేవాడు తయారు చేసిన చిగురుటాకులతో తయారు చేసిన బంతిలో ఉందిట. ఎంత అందమైన ఊహండది. గగనారణ్య చరాంధకార గజమున్ కాలాహ్వయ వ్యాధుడు అచ్చుక పట్టం గమకించి మచ్చిడుటకై చూతాంకుర శ్రేణిచే ఒగి కల్పించిన కందుకంబనగా సూర్యుండంత వీక్షంపగా తగి మందప్రభతోడ పశ్చిమ మహాధాత్రి ధరేంద్రంబునన్. సూర్యుడు సాయంకాలం వేళ పడమటి దిక్కున ఎర్రని కిరణములతో ఉన్నాడు, అస్తమించే సూర్యుడు. ఈ అస్తమించే సూర్యుడు ఎలా ఉన్నట్ట, బోయవాడు ఏనుగుని పట్టుకోవడానికి తయారు చేసిన మామిడి చిగుళ్ళతో తయారు చేసిన బంతిలో ఉన్నట్ట. బంతి గుండ్రంగా ఉంటుంది, సూర్యుడు గుండ్రంగా ఉన్నాడు. చిగురుటాకులు మామిడాకులు అలాగే ఉంటాయి రాత్రిపూట చూడండి మీరు ఎప్పుడన్నా ఎర్రని మామిడాకులతో బంతి తయారు చేస్తే ఎలా ఉంటుందో సూర్యుడు అలా ఉన్నట్ట. ఇంతకీ సూర్యుడు బంతి, ఈ బంతితో దేని పట్టుకుంటున్నాడు, చీకటనే ఏనుగుని. పట్టుకోవడానికి అడవి ఏమిటి, ఆకాశం. బోయవాడెవడు, కాలపురుషుడు. కాలపురుషుడే ఇలా పట్టుకుపోతున్నాడని ఒక గొప్ప ఊహ చెబుతాడని. ఏం అద్భుతమైన ఊహలు అండి అవన్నీ కూడాను. అలా ఎందుకు చెబుతున్నావంటే, మహానుభావ నీవు మృగాలలో మోహరూపంలో ఉంటావు. ఈ మృగాలకు మోహం అంటే ఏమిటనమాట, ఆహారం కోసం వ్యామోహంతో వెళ్ళి బోయవాళ్ళు పన్నిన ఉచ్చుల్లోనో ఉరులలోనో గోతుల్లోనో పడి నశిస్తున్నాయి. అలా పడి నశించడానికి వాటిలో ఉన్నది ఏమిటి, మోహం. ఆ మోహం అగ్ని. అగ్నిహోత్రుడు మోహరూపంలో వాటిని నాశనం చేస్తున్నాడు. అందుకే అటువంటి మోహం మనలో లేకుండా తొలగించడానికి అగ్నిని ప్రార్థించమని పెద్దలు చెప్పారు. అగ్నిహోత్రుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఉంటాడండి. మనుషుల్లో కోప రూపంలో ఉంటాడు, మృగాలలో మోహరూపంలో ఉంటాడు, పక్షులలో వాయు రూపంలో ఉంటాడు, పాముల్లో విషరూపంలో ఉంటాడు, దేవతలలో తేజో రూపంలో ఉంటాడు, అలాగే మహీరుహంబుల యందు కాఠిన్య రూపంబును చెట్లకి కఠినత్వ రూపంలో ఉంటాడు. చెట్లకి పైభాగం గరుకుగా కఠినంగా ఉంటుందే, అది అగ్నిస్వరూపం అట. అందుకే అవి తొందరగా అంటుకుంటాయి కూడా. జలంబులందు ద్రవరూపంబును, జలాలు ప్రవహించడానికి పనికొచ్చే ద్రవత్వం అగ్నిస్వరూపం. అనిలంబునందు జవరూపంబును, ఇంతెందుకు వాయుదేవుడు వేగంగా వెళ్ళడానికి గల కారణం ఆ వేగం అగ్నిచ్చేట. వాయువులో వేగరూపంలో అగ్ని ఉంటున్నాడు. ఇలా ఇన్ని రూపములలో సర్వభూతములలో ఉన్న మహానుభావుడివి నన్ను రక్షించు బాబో అని ప్రార్థించాడు. వెంటనే అగ్నిహోత్రుడు ప్రత్యక్షమై, శాంతి నీ స్థుతులకు నేనెంతయు ప్రీతుండనైతి ఇచ్చద వరము, అత్యంత హితము నీకెయ్యది సంతసము నదాని నడుగు సౌజన్యనిధి. శాంతి, నీవు చేసిన ఈ పవిత్ర స్తోత్రం నేను మెచ్చుకున్నా, నీకేం కావాలంటే ఆ వరం ఇస్తాను, కోరుకో నీకేం కావాలో తక్షణం ఆ వరం ఇస్తానన్నట. అప్పుడు ఆయన, నా అదృష్టవశాత్తు కొంచెంసేపు నేను చేసిన ఈ ప్రార్థనమునకే సంతసించి ప్రత్యక్షమయ్యావు. నేను చేసిన ప్రార్థన ఎంత, నా శక్తి ఎంత, నువ్వు కరుణాస్వరూపుడు గనక ఈ స్వల్ప ప్రార్థనకి ఆనందించి ప్రత్యక్షమయ్యావు. నా జీవితం చరితార్థమయ్యింది, నా మనస్సులో ఉన్న బెంగపోయింది. మా గురువుగారు క్రోధాగ్నిహోత్రుడు, ఆయన మరి కాసేపట్లో వస్తాడు, రాగానే ఆయన యజ్ఞగుండంలో ఉన్న అగ్ని చల్లారిపోతే నన్ను శపిస్తాడు. కాబట్టి నువ్వు పూర్వంలాగా అందులో వెలుగు, ఆరిపోయిన నీవు యథాప్రకారంగా వెలుగు, నీ అంతటా నువ్వు ప్రజ్వలితే అది దోషం కాదు. కాబట్టి తొంటి ఎట్ల వెలుగంగ వలయు గురుడు సూచి ఎలముయి పొంద, మా గురువు ఆనందించేటట్లుగా పూర్వంలాగే వెలుగు. ఇంతేకాదు, ఈ రోజు నుంచి మా గురువు గారి ఆశ్రమంలో అగ్నిహోత్రంలో సమిధులు వేసినా వెయ్యకపోయినా, నెయ్యి పోసినా పోయకపోయినా, ఆయన ఉన్నంతకాలం అలాగే వెలుగు. అప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది రాదు, భవిష్యత్తులో ఇంకా శిష్యులు వస్తారు. ఇప్పుడు నేను ప్రార్థిస్తే ప్రత్యక్షం అయ్యావు, కానీ రేపు పొద్దున నువ్వు ప్రత్యక్షం కాకపోతే అప్పుడు ఆ శిష్యుడు ఏమవుతాడు? కాబట్టి దయతో ఎప్పుడూ అగ్నిహోత్రం అలాగే వెలుగు అనగా ఇంకా ఇంకొక వరం కోరుకోనట్ట. సరే, మా గురువుగారికి ఓ మంచి కొడుకుని, మా గురువుగారు కొడుకు కావాలని తపస్సు చేసి ఆ తపస్సు సక్సెస్ అవ్వక నానా బాధ పడుతున్నాడు. కాబట్టి ఆయనకు కొడుకుని అన్నట్ట. ఇంకొక వరం కోరుకున్నాడు ఆయన. ఎక్కడ తన కోసం ఏమన్నా కోరుకుంటున్నాడా ఈ శిష్యుడు? ఇలాంటి శిష్యులు దొరికితే గురువులు అదృష్టవంతుడు. అలాంటి వాళ్ళు అప్పుడప్పుడైనా దొరకాలన్నమాట. వెళ్ళగానే ముందు గురువుగారికి, తర్వాత సంగతి మా రూమ్ మాకు కావాలి, మా భోజనం మాకు కావాలి, గురువుగారు ఎక్కడ రోడ్డు మీద ఉన్నా పర్వాలేదు అనుకునే శిష్యులు కాకుండా గురువుగారి యొక్క సౌకర్యములు చూసే మహానుభావుడు అనమాట ఈయన శాంతి. అందుకని ఇంకొక వరం కోరుకోనట్ట. ఒకటి, గురువుగారి యజ్ఞ అగ్నిహోత్రం ఎప్పుడు అలాగే వెలగాలన్నాడు. రెండు, గురువుగారు కొడుకిమ్మన్నాడు. మూడోది ఇంకోటి కోరుకోమంటే, ఓ చిన్న ఉపకారం చేయి, మా గురువుగారు అంత శక్తివంతుడు ఇంకెక్కడా లేడు. అంత శక్తివంతుడికి ఒకే ఒక్క లోపం కోపం. ఈ కోపం వల్ల ఆయన చాలా ఎర్రకాలుగా నష్టపోతున్నాడు. నువ్వు ఆయన మనస్సులో ప్రవేశించి ఈ రోజు నుంచి ఆయనలో కోపం లేకుండా చేసి పెట్టు, ఆయన ప్రశాంతి పొందేలా చేయన్నట్టు. నాకు కూడా కోరిక ఉందండి, అగ్నిహోత్రుడు కనుక నాకు ఎప్పుడైనా ప్రత్యక్షం అయితే మీ అందరికీ ఆరోగ్యం వచ్చేలాగా, నా ఉపన్యాసంలో ఎప్పుడు నిద్రపోకుండా ఉండేలాగా, కుర్చీలో కూర్చుని మీకు కునికిపాట్లు లేకుండా ఉండేలా చేస్తాను. ఆరోగ్యం బాగుంటుంది, కునికిపాట్లు రావు కదా, కునికిపాట్లు ఎందుకు వస్తున్నాయి? అనారోగ్యం వల్ల. ఖచ్చితంగా అందులో మీ అందరికీ ఆరోగ్యం రావాలని, హరిగారు అయితే పాతికాళ్ళ వయస్సులో ఎలా పరిగెత్తారో అలా పరిగెత్తేలా చేయమని కోరుకుంటాను. ఎందుకని, 10 కాలాలు మంచి పనులు చేసేవాళ్ళు కావాలి మనకి ఇప్పుడు దేశానికి. కాబట్టి ఎప్పుడు కూడా ఇతరులకు మనం కోరుకుంటే భగవంతుడు మనకి ఇస్తాడట. మనకి ఎప్పుడు వరాలు కోరుకోకూడదు. ఈ శిష్యుడి ద్వారా మనం నేర్చుకోవలసింది అది. మా గురువు గారు ఈ రోజు నుంచి కోపం విడిచిపెట్టి పరమశాంతి స్వరూపుడై ఉండాలి. ఆయనకి అసలు కోపం ముక్కు మీద ఉండకూడదు అనగానే అద్భుతం. ఇలా ఎవరైనా అడిగితే మేము అవతల వాళ్ళ కోపం తొలగించగలం. వాడంతట వాడు అడిగితే చేయలేం, కానీ ఇతరులు అడిగితే చేయగలుగుతాం. ఈ క్షణమే నేను మీ గురువుగారి మనస్సులో ప్రవేశిస్తున్నాను. ఆయనలో ఉన్న కోపమనే అగ్నిని నాలో జీర్ణం చేసుకుంటాను. ఇంకా చూడు నీ గురువుగారు ఎలా మారిపోతాడు. నాయన, నువ్వు చేసిన స్తోత్రం చాలా గొప్పది, వేద సమ్మతమైనది, పవిత్రమైనది. పూర్ణిమాది పర్వముల యందు బహువిధ సవన తీర్థ హోమ సమయములను భక్తి నీస్తవంబు పఠియంతు నరులకు అఘములాగు శుభముల అవహిల్లు. ఎప్పుడు మీరు చూడండి స్తోత్రంలో ఏం చెప్పాడు, మొట్టమొదటి ఎత్తుగడే పూర్ణిమ. ఈ అగ్నిస్తవం అది కూడా శాంతి రచించినటువంటి ఈ అగ్నిస్తవాన్ని, ఈ అగ్నిస్తోత్రమును ప్రతి పూర్ణిమ నాడు, అష్టమి నాడు, నవమి నాడు, చతుర్దశి నాడు ఇటువంటి పర్వదినములలో చదివిన వాడికి కొన్ని వేల యజ్ఞములు చేసిన మహాపుణ్యం వస్తుంది. అఘములు ఆగు, వాడు చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి. శుభములు ఆవహిల్లు, సకల శుభాలు వస్తాయి వాడికి. ఇంకా అప్పుడప్పుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు చెప్పాడు, బహువిధ సవన తీర్థ హోమ సమయములను. మీరు యజ్ఞాలు చేసేటప్పుడు, తీర్థయాత్రలకు వెళ్ళేటప్పుడు, నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ స్తోత్రం చేస్తే మొత్తం 33 కోట్ల దేవతలు ప్రసన్నులవుతారు. వీడి జీవితంలో ఏ విధమైన ఇక దోషము వాడిని అంటదు అని పరిపరి విధాలుగా దీవించి చూస్తూ ఉండగా అంతర్ధానం అయ్యాడు. ఆయన అంతర్ధానం అయ్యాడో లేదో యజ్ఞగొండంలో అగ్ని భగ్గున మండింది. శాంతికి అక్కడ మండగానే ఈ కడుపులో ఉన్న మంట, గుండెల్లో ఉన్న మంట పోయిందిట. బ్రహ్మానందం కలిగింది. ఆహా, అగ్నిహోత్రుడి యొక్క వరం వల్ల తిరిగి అగ్ని వెలిగింది, హోమాగ్ని వెలిగింది, ఇక గురువుగారి శాపం ఉండదనుకున్నట్ట. ఇంతలోనే కాసేపటి ఇలా జరిగిందో లేదో, ఏది అగ్నిహోత్రుడు వెలగడం, ఆయన మాయమవడం, ఇవన్నీ జరిగిన కాసేపటికి గురువుగారు వచ్చారు. ఆయన రావడంతో ఇది తమ్ముడి యొక్క యజ్ఞం చక్కగా పూర్తి చేయించి అక్కడ చేయించవలసిన పనులన్నీ చేసి వస్తున్నాడు. ఆయన వస్తూ రాగానే శిష్యా నాయనా బావు అన్నట్ట ప్రేమగా, ముద్దుగా. ఆయన ఎప్పుడు అలా కలవడం, రే శాంతి అంటట. అటువంటిది ఇప్పుడు నాయనా పుత్ర శాంతి అని చాలా శాంతిగా పిలిచాడు. ఈయన వెళ్ళి వినయంగా నమస్కరించాడు. శాంతి సవినయోచిత పూజలు వినయముగా చెయ్యవలసిన పూజలు చేశాడు. అప్పుడు ఆయన ప్రేమగా కౌగిలించుకుని, నాయన ఏమిటోరా నాలో మార్పు వచ్చేసింది, నీ యందును సర్వభూతముల యందును ఇప్పుడు సౌహృదంబు నా యందు కుమార నిశ్చలితమైనది, ఈ విధమేమి యొక్కో అస్పందిత పుణ్య ఏ నెరుగ చయ్యన చెప్పుము నాకు నవుడు. నాయన హఠాత్తుగా దాదాపు ఒక 2-3 గంటల నుంచి నాలో చాలా మార్పు వచ్చింది, నిన్ను చూసినా ప్రేమ పొంగిపోతుంది, ఎవరిని చూసినా ఇదివరకు అంటూ ఒంటికాల మీద లేచిపోయేవాడిని, ఢామ్ ధూమ్ అనేవాడిని, ఇప్పుడు అలా అనబుద్ధేయటంలా అందరి మీద ప్రేమే వస్తున్నది, ఆనందం కలుగుతున్నది, ఎవరిని చూసినా దగ్గరికి తీసుకుని దీవించాలనిపిస్తోంది, శపించాలనిపించటం లేదు. ఏదో జరిగింది ఇక్కడ, ఏదో జరిగింది రోయ్. నువ్వు నాకు నిజం చెప్పరా, నా మనస్సు ఇంతలా మారిపోయింది ఏమిటి, ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ప్రేమ తప్ప క్రోధమే రావటం లేదన్నట్ట. అప్పుడు ఆయన, గురువుగారు మీ అనుజ్ఞ లేకుండా ఓ పని చేశాను, క్షమిస్తారా అన్నట్ట. క్షమించడం ఏమిట్రా, అసలు నేను చూస్తే ప్రేమ పొంగుకొచ్చేస్తోంది, నా విద్యలన్నీ ధారపోద్దామనిపిస్తోంది అన్నట్ట. అయితే చెబుతున్నా వినండి, మీరు వెళ్ళాక చాలా జాగ్రత్తగా అగ్నిని కాపాడాను, కానీ ఒక పూట మాత్రం అగ్ని చల్లారింది, అగ్ని చల్లారడానికి నేను తెల్లారి లేవడమే మూల కారణం, దాంతో హడిలిపోయి అగ్నిని ప్రార్థించాను. అప్పుడు ఆయన, నీ తెలివి తెల్లారినట్టే ఉంది, మంచి ప్రార్థనే చేసావురా అని నన్ను దగ్గరికి తీసుకుని నన్ను అనుగ్రహించి నీకేం కావాలో కోరుకోమన్నాడు. హోమ అగ్ని యథాప్రకారంగా ఉండాలన్నాను, అగ్ని మండింది. ఇంకేం కావాలంటే మా గురువుగారికి కొడుకు కావాలన్నాను, తథాస్తు అన్నాడు. ఆయన అండమే కాదు, ప్రపంచమునకు మనువయ్యే కొడుకు నీ గురువుగారికి పుడతాడని దీవించాడు. ఆ తర్వాత ఇంకో వరం కోరుకోమన్నాడు. మా గురువుగారి కోపం పోవాలన్నాను. గురువుగారు మీ కోపం పోవాలని కోరుకోవడం తప్పు అంటారా అన్నట్టు అమాయకంగా. తప్పేమిట్రా బాబు, ఈ కోపమే మహాపాపమే, నాకు శాపమే, నన్ను నానా యాతన పెడుతోంది, అటువంటిది నా కోపం తొలగించి నన్ను అనుగ్రహించావు, నువ్వు నాకు గురువుగా శిష్యుడు కాదన్నట్ట. గురువులకి ఒక్కొక్కప్పుడు శిష్యులే గురువులు అవుతారు. గురువు శిష్యుడా ఆయే, గురువు ఆయే శిష్యుండు అని శాస్త్రం. గురువే శిష్యుడయ్యాడు, శిష్యుడే గురువు అయ్యాడు. నీ ఇలాంటి శిష్యులు దొరికితే గురువులు గారు మహాజ్ఞాతకంతో ఉంటారు. ఇలాంటి శిష్యులు దొరికితే కాశీలో పీఠం పెట్టడం నాకు లెక్కట్రాను. ఆయన అలాంటి వాడు దొరక్క యాత్ర పడుతున్నాను రా బాబు అని దగ్గరికి పిలుచుకుని కౌగిలించుకుని ఆనందంతో ఈ ప్రపంచంలో ఇంతవరకు ఉన్న తపశ్శక్తి నిగ్రహానుగ్రహ సమర్థత ఎవరికీ లేవు. త్రిమూర్తుల్ని శాసించే శక్తి ఉన్నది, వేద పాండిత్యం ఉన్నది, ఉపనిషత్ పాండిత్యం ఉన్నది, ఇదంతా నీకు ఈక్షణమే ధారపోసేస్తున్నాను. ఈ రోజు నుంచి నా శక్తులన్నీ నీకు వచ్చేసినట్టే. ధారపోస్తే గురువుగారికి పెరుగుతాయి తరగవసమా అన్నట్ట. అనగానే ఇంకేముంది, శిష్యుడు చదవలేదు ఇంకా, ఎంత ఆయన చేసి ఆయన వచ్చి ఎంత అండి, ఒక 6 నెలలు ఎంత అయింది, 6 నెలల్లో కొంచెం చదువుకున్నాడు, గురువుగారు చెప్పింది తక్కువ తిట్టింది ఎక్కువ, గురువుగారు పెట్టింది ఇంత మొట్టింది అంత, కానీ ఇప్పుడు మొత్తం దేవనలతో తన సమస్త విద్యను ధారపోసేయటం వల్ల ఇక చూడండి వీడు టక్ 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 సమస్త వేదాలు పురాణాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు కంఠస్థం చేశాడు, మంత్రశాస్త్రం ఆపోసిన పెట్టాడు, ఏళ్ల తరబడి గురువుగారి సాధనంతా ఇదికి వచ్చేసింది. సాంగ వేద విభవోజ్వలుగా ననరించి ప్రీతి చేన్, శిష్యుణ్ణి ఎంతో ప్రేమతో పూర్తిగా సాంగోపాంగంగా వేద పండితుడిని చేసేశాడు. ఆ తర్వాత
అక్కడికి విష్ణుమూర్తి ప్రత్యక్షమై, నాయన శాంతి ఇలా రానట్ట. ఈ గందరగోళం జరగగానే వెంటనే విష్ణు వచ్చాడు. వచ్చి ఇదంతా మీ గురువుగారు నేను కలిశాడు నాటకం అన్నాడు. ఇదంతా మీరు అందరూ అనుకుంటున్నారు కదా గురువుగారికి నిజంగా కోపం ఉంది, కాదు. అసలు కోపముతో గురువు ఉంటే ఆ గురువు గారి దగ్గరికి శిష్యులు చేరతారా చేరరా? చేరితే ఈ శిష్యుడు గురువుగారికి ఎలాంటి సేవ చేస్తాడు? గురువుని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకుండా సేవ చేస్తే అటువంటి శిష్యుడు ఎంత గొప్పవాడవుతాడో లోకానికి తెలియజేయడానికి ఇంతకాలం విష్ణుమూర్తి ఈ భూతి సరదా కోసం ఒక నాటకం ఆడారు. ఇదంతా గురువుగారి పరీక్ష. మళ్ళీ నిజంగా గురువుగారికి తిట్టడం లేదు, కోపం లేదు. దేవతలు కూడా తిట్టేంత కోపం ఆయన దగ్గర ఉన్నా ఆయన తిట్టడం. ఇదంతా లోకానికి ఒక పరీక్ష. ఎంత గొప్ప గురువు అయినా కోపిస్తాడైతే శిష్యులు తేరరు. గురువుగారు ఎంత కోపిస్తాడైనా శిష్యులు దగ్గరే ఉండి ఆయనకి సేవ చేస్తే గురు కటాక్షంతో ఈ జన్మలోనే తరిస్తారు. గురువు యొక్క హితమును కోరుకునే శిష్యుడు ఉత్తముడని లోకానికి తెలియజేయడానికి మేము ఈ విధమైన నాటకం ఆడాం. ఆ నాటకంలో నువ్వు నిజంగా విజయం పొందావు అని విష్ణువు దీవించట. ఆయన తెల్లబోయాడు. ఇప్పుడు ఏదో నా వల్ల మా గురువుగారు మారిపోయారు అనుకున్నాడు. ఆయన మారడం కాదు, ఈ విధమైన అవకాశం గురువుగారు ఇచ్చారు. గురువుగారు చిరునవ్వు నవ్వి, నీ గురించి మాకంతా తెలుసురా, నేను విష్ణువు యొక్క అంశతో పుట్టినవాడిని, సామాన్యుడేం కాదు, నేనేం కోపిష్టాన్ని కాదు, నాదంతా దత్త పరీక్ష. ఈ దత్త పరీక్షలో నువ్వు యజ్ఞం, నువ్వు ఎలాగో కోరుకున్నావు కనుక నా శరీరం నుంచి ఒక పుత్రుడు పుడతాడు, వాడు మహామునువు అవుతాడు. ఇక నీవు ఈ ప్రపంచం ఉన్నంతకాలం అగ్నిహోత్రుడిలో లీనమైపోయి నువ్వు శరీరం విడిచిపెట్టాక అగ్నిలో కలిసిపోతావు. అగ్ని రూపంతో ప్రజలందరికీ నిరంతరం ఉపకారం చేసి ఆ తర్వాత రాబోయే కాలంలో బ్రహ్మగారి నాలుగు ముఖాల్లో ఒక ముఖంగా మారిపోతావు అని వరం ఇచ్చాడు. గురువుగారికి ఇంత సేవ చేశాడు కదా, అందుకని ఆయన బతుకున్నంతకాలం సుఖంగా ఉంటాడట. శరీరం విడిచిపెట్టాక అగ్నిలో లీనమైపోతాడు. అగ్ని ఎక్కడుంటే అక్కడుంటాడు. ఇప్పుడు ఈ కలియుగం అంత వరకు అగ్నిలో ఆయన ఉంటాడు, మనకి శాంతినిస్తాడు. మనకి ఈ యుగం పూర్తయ్యాక భవిష్యత్తులో బ్రహ్మగారి నాలుగు ముఖాల్లో ఒక ముఖంగా మారడం అంటే ఆలోచించండి, ఒక సామాన్య శిష్యుడు బ్రహ్మముఖమయ్యాడు కేవలం గురుభక్తి వల్ల. కాబట్టి గురుభక్తి సమస్త శక్తుల్ని ఇస్తుంది, గురుభక్తి తక్షణం ముక్తినిస్తుంది. గురుభక్తిహీనుడు ఎన్ని జపములు చేసినా తపములు చేసినా వ్యర్థమవుతాయని లోకానికి చెప్పడానికి ఇంత నాటకం విష్ణువును భూతి ఆడారు. ఆ తర్వాత కొంతకాలానికి ఈ భూతికి ఈ శిష్యుడి కోరిక వల్ల, శిష్యుడు అగ్నిని కోరాడంటే అది నిజంగా ఈయన సంకల్పమే కనుక, ఆ భూతికి ఒక కొడుకు పుట్టాడు. భూతికి ఒక కొడుకు శరీరం నుంచి పుట్టాడు, పెళ్లి చేసుకుంటే పుట్టలేదు, ఆయన శరీరం నుంచే పుట్టాడు. మహానుభావులైన బ్రహ్మాదుల యొక్క ముఖం నుంచి పిల్లలు పుడతారు, అందుకే వాళ్ళంతా ప్రజాపుత్రులని పిలువబడతారు. భూతి యొక్క ముఖం నుంచి ఎర్రని కాంతితో అగ్నికాంతితో కొడుకు పుట్టాడు. భూతి నుంచి పుట్టాడు గనక భౌత్యుడు అన్నారు. ఆయన 14వ మనువు కాబోతున్నాడు. ఆయన కాలంలో చాక్షుషులు అని పిలువబడేటటువంటి వాళ్ళు దేవతలవుతారు. శుచి అని పేరు కలిగిన వాడు ఇంద్రుడు అవుతాడు. ఆగ్నిద్రుడు మొదలైన వాళ్ళు సప్త ఋషులు అవుతారు. ఆ కాలంలో, ఆ మహానుభావుడి కాలంలో గురు శిష్య సంబంధం బాగా పెరుగుతుంది, గురుభక్తి బాగా పెరుగుతుంది. గురువులకి గుళ్ళు కడతారు, గురు పూజలు చేస్తారు, వ్యాస పూజలు చేస్తారు. గురువుని నెత్తి మీద పెట్టుకుని అర్చన చేసి మానవులు తరిస్తారు. గురువు యొక్క భక్తికి మించి ఈ ప్రపంచంలో మరొకటి లేదు. గురో రంజన్న విద్యతే, ఈ చరాచర జగత్తులో గురువుని మించినటువంటి దేవుడు మరొకడు లేడుగాక లేడు అని లోకానికి ఆయన చెబుతాడు. అనగానే చాలా సంతోషపడిపోయి క్రోష్ఠుకి, అమ్మవారి భక్తుల యొక్క అనుగ్రహం నాకు ఇదివరకు చెప్పావు, ఈ చరాచర జగత్తుకి మూల కారణం ఆదిపరాశక్తి, ఆ తల్లి కథలు ఇంకా ఇంకా శ్రద్ధతో వినాలనుకుంటున్నాను, అమ్మవారిని పూజించిన మరి ఎవరైనా భక్తుల చరిత్ర చెప్పమన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు, చాలా కాలం క్రితం ఈ భూమండలాన్ని విదూరధుడు అని పేరు కలిగిన ఒక రాజుగారు పరిపాలించాడు. చాలా గొప్పవాడు ఆయన. ఆయనకి 14 మంది కొడుకులు, సుమతి సునీతి మొదలైనటువంటి వాళ్ళు. ఈ 14 మంది కొడుకుల్ని వెంట పెట్టుకుని విదూరధుడనే మహారాజు గారు ఒకనాడు వేటకెళ్ళాట. అదొక కీకారణ్యం, చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇది అమ్మవారి యొక్క మహిమని తెలియజేసే కథ. ఈ రాజుగారు తన కుమారులతో వేటకెళ్ళాడు ఒక కీకారణ్యం, అది భయంకరమైన అరణ్యం. ఆ అరణ్యంలో ఒక పెద్ద బిలం కనపడిందిట. ఆ బిలము గుండా ఒకేసారి 14 ఏనుగులు కిందకి దిగచ్చు, అటువంటి బిలం. అడవిలో భూమి మీద ఎంత గొయ్యి వచ్చింది ఏమిటో నా గోతిలోకి దొంగ చూశాడు.
ఓ అరే బాబోయ్, ఆ కోతులుంచి కిందకు చూస్తే అంత పెద్ద కోతులుంచి అతల విత్తల సుతల తలాతల రసాతల పాతాలు కనబడుతున్నాయి. ఎక్కడికి వెళుతుందో తెలియట్లేదు, అగాధంగా ఉంది, చీకటిది. అది పాతాళ బిలముగా భావించి ఈ క్రొత్త గహ్వరం బిల్లనెట్లు కలిగి నొక్కో అనుచు నన్నరేంద్రుడయ్యడ సువ్రతుడను మునీంద్రుగాంచి అనగా పొడమి కడుపు లోతు చూపు వడువున ఇట్లున్న దీని తెరగు నాకు తెలియజెప్పుమా. ఏమిటి పాతాళ బలం? ఇందులోంచి చూస్తే పాతాళ లోకానికి మార్గం కనబడుతోంది. ఎంత అగాధంగా ఉందో తెలియని ఈ కటిక చీకటితో కూడిన బిలం ఎవరు ఏర్పాటు చేశారు? నేను కిందట ఏడాది ఇక్కడ వేటకొచ్చా, అప్పుడు ఇక్కడ ఈ గొయ్యి లేదు, ఇప్పుడు గొయ్యి వచ్చింది. ఇలా ఎవడబడితే వాడు పాతాళం దాకా గోతులు ఏర్పాటు చేస్తే పాతాళంలో ఉన్న రాక్షసులు పైకి రారా, పావులు పైకి రావా? దాంతో భూలోకవాసులకి ఎన్ని నష్టాలు వస్తాయి? అసలు ఇంత అగాధమైన బిలమును తవ్వినవాడెవడు, ఈ గొయ్యి తవ్వినవాడెవడు అని తెల్లబోతూ ఉంటే అక్కడ సువ్రతుడు అని పేరు కలిగిన ఒక ముని కనపడ్డాడు. వెంటనే ఆ ముని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, వినయంగా, మహానుభావ, ఎవరు తవ్వారండి ఈ గొయ్యి? నా రాజ్యంలో ఇటువంటి గోతులు తవ్వేవాడు ఉన్నారని తెలియదు. ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నది విన్నాం కానీ సామెత, నాకు తెలియకుండా నా వెనక గోతులు తవ్వేవాళ్ళు ఉన్నారన్నమాట అనగా ఆయన తెల్లబోయి, నువ్వు రాజువేనా అన్నట్ట. అదేంటి మహారాజా, అదేంటి మహర్షి, నేను నిజంగా మహారాజుని, ఎన్నో పర్యాయములు మీకు సన్మానం చేసి మీ ఆశ్రమాలకు కానుకలు ఇచ్చాను, అటువంటి నన్ను నువ్వు నిజంగా రాజువేనా అని అడుగుతున్నావేమిటి సువ్రత అంటే, మరి అడక్కేం చేయను? రాజు అన్నవాడు తన రాజ్యంలో ఏం ఓల ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ఏమీ తెలుసుకోకుండా పక్కవాడిని పిలిచి నా రాజ్యంలో ఇది జరిగిందా అంటే వాడు రాజా. ప్రభు అంటే ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, దేశంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు చారుల ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే వాడు ప్రభు అని పిలువబడడానికి అర్హుడు కాదు. ఈ బిలం ఒక రాక్షసుడు తవ్వాడు, వాడు నీ రాజ్యాన్ని నాశనం చేయడానికి సిద్ధపడుతున్న పాపాత్ముడు అనగానే తెల్లబోయాడు ఆయన. ఎవడండి వాడు అన్నట్ట? కుజంబుడు అని పేరు కలిగిన ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడు పాతాళ లోకంలో ఉంటాడు. వాడు బలిచక్రవర్తి యొక్క మంత్రి కుంభాండుడు అనేవాడు కొడుకు. బలికి చాలామంది మంత్రులు ఉన్నారు. బలి మంత్రుల్లో ఒకటి పేరు కుంభాండుడు. ఈ కుంభాండుని బలరాముడు చంపాడు ఉండే ఉషా పరిణయంలో మనకి భాగవతంలో వస్తుంది. మంత్రి కుంభాండుడు బలిచక్రవర్తి యొక్క మంత్రి. ఆయన బలిచక్రవర్తికి 100 మంది కొడుకులు కదా. ఆ 100 మంది కొడుకుల్లో పెద్దవాడి పేరు బాణాసురుడు. ఆ బాణాసురుడి దగ్గరే మంత్రిగా చేరాడు ఆ తర్వాత వీడు. ఆ కుంభాండ్రుణ్ణి రోకలితో నెత్తి మీద ఒటుకొట్టి పటక్కర కొబ్బరికాయ పగలగొట్టినట్టుగా తలకాయ పగలగొట్టి చంపాడు బలరాముడు. ఆ కుంభాండ్రుడి కొడుకు పేరు కుజంభుడు. వాడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళాడు. విశ్వకర్మ, ప్రపంచాన్ని జయించడానికి నా దగ్గర ఒక గొప్ప ఆయుధం కావాలి. నీవు శక్తివంతుడివి, దేవతలకి కూడా శిల్పివి, నువ్వు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఎటువంటి వస్తువైనా తయారు చేస్తావు, నీలాంటి ఇంజనీరు, అందులో మాయామయమైన ఇంజనీరు మరొకడు ఉండడు, నాకు మంచి రోకలోటి తయారు చేసి ఈ రోకలితో నేను ఎక్కడ కొడితే అక్కడ గొయ్యి ఏర్పడిపోవాలి, ఈ రోకలు నా చేతిలో ఉండగా నాకు అపజయం ఉండకూడదు, ఆ రోకలతో ఎవరిని కొట్టినా వాడు చచ్చిపోవాలి, అటువంటి రోకలు తయారు చేసి అంటే విశ్వకర్మ వీడి మీద అభిమానంతో వాడికి తన తపశ్శక్తి ధారపోసి ఓ పెద్ద ఇనప రోకలు తయారు చేసి ఇచ్చాట. ఆ రోకలితో వాడు నేల మీద పొడిస్తే పొడిచిన చోట పెద్ద గొయ్యి అయిపోతుంది అనమాట. అలా భూలోకంలో 21 చోట్ల గోతులు ఏర్పాటు చేశాడు ఆ రోకలితో. విశ్వకర్మ ఇచ్చిన రోకలితో భూమండలం నుంచి పాతాళానికి వీడు సొరంగ మార్గం ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ వాడు పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఆ మధ్యకాలంలో 10 ఏళ్ల కాలంలో సొరంగాలు తవ్వారట. అలా వీడు కూడా పాతాళం నుంచి ఇక్కడ దాకా సొరంగం తవ్వాడు. వాడు తరచుగా పాతాళ లోకం నుంచి తన భటులతో పైకొచ్చి ఆడపిల్లల్ని ఎత్తుకుపోతూ ఉంటాడు. వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే సరే సరే, లేదా వాళ్ళని చెరసాల్లో అయినా పెడతాడు, మానభంగం అయినా చేస్తాడు, లేదా చంపి తినేస్తూ ఉంటాడు. అంత క్రూరుడు వాడు. వాడికి విశ్వకర్మ ఇచ్చిన ఆ ముసలం పేరు, ఆ రోకలి పేరు సునందం, అది పుచ్చుకుని వాడు అందరినీ చంపుతున్నాడు. అయితే విశ్వకర్మ చాలా తెలివైన వాడు. ఆయన ఏం చేశాట, ఒరే ఈ రోకలు నీకు ఇస్తున్నానరా, ఈ రోకలితో నువ్వు తవ్విన చోటల్లా గొయ్యి పొడుతుంది, ఇది ఎవడి మీద ప్రయోగించినా వాడిని చంపుతుంది, కానీ ఆడవాళ్ళు ముట్టుకుంటే, ఒక రోజు ముట్టుకుంటే ఆ రోజు రోజంతా ఇది పనిచేయదు, ఇది ఉట్టి పూచికి పొల్ల. ఏ స్త్రీ అయినా దీన్ని ముట్టుకుందంటే, పెళ్లి కాని స్త్రీ, అది కూడా పెళ్ళి అయిన స్త్రీ కాదు, పెళ్లి కాని స్త్రీ కనుక పొరపాటుని ఈ రోకల్ని ముట్టుకుంటే ఆ రోజు రోజంతా ఒక 24 గంటల పాటు ఆవిడ కరస్పరిశ వల్ల ఇది పువ్వులా మారిపోతుంది. రోకల్లో ఉంటుంది కానీ దాంతో కొడితే అవతల వాడికి దెబ్బ తగలదు. ఈ పువ్వుతో కొడితే ఎందుకు తగులుతుంది? అలాగే ఆ రోకల దెబ్బ తగలదు వాడికి. అలా వరుసగా ఎన్ని రోజులు ఆడవాళ్ళు ముట్టుకుంటే అన్ని రోజులు దీని శక్తి కోల్పోతుంది ఇది. కాబట్టి నువ్వు యుద్ధానికి వెళ్ళేటప్పుడు మాత్రం లేడీస్ ముట్టుకున్నారో లేదో చూడు, పెళ్లి కాని కన్యామండలు ముట్టుకున్నారో లేదో చూడు, నీ భార్యలు ముట్టుకుంటే కొంప పొలగదు. అనగా వాడు అప్పటి నుంచి ఆడవాళ్ళకి దొరకకుండా పూజామందిరంలో పెట్టి రోజు పూజ చేస్తున్నాడు. వాడు రోజు ఆ రోకలు పుచ్చుకుని భూమి మీదకి వస్తాడు. ఆ రోకలి వాడి చేతిలో ఉన్నప్పుడు వాడికి ఎదురెళ్ళారా, ఆ రోకలతో దెబ్బ కొడతాడు, ఇహ తర్వాత మనం లేవం. కాబట్టి జాగ్రత్త, నువ్వేం చేస్తావో తెలియదు. ఆ రాక్షసుని సంహరించకపోతే నీ రాజ్యం బాగుండదు. వాడిని చంపాలంటే రోకలు ఉన్నప్పుడు యుద్ధానికి వెళ్ళకూడదు. ఇవి తెలుసుకుని జాగ్రత్త వహించి నువ్వు వాడిని చంపకపోతే భూమికి ఉప్పు వస్తుంది. జాగ్రత్త, వాడు మామూలు వాడు కాదు. క్రతు విధ్వంసియు త్రిదశ స్థితి నాశ కరుండునైన దితిని ముసలాన్విత హస్తుని భంజంపక క్షితివర భూరాజ్యమెట్లు చేసేది చెప్పుమా. వాడు రాక్షసుడు, యజ్ఞములు ధ్వంసం చేస్తున్నాడు, దేవతల్ని పాడు చేస్తున్నాడు, భూలోకంలో ఉన్నారు బ్రాహ్మణుల్ని గోవుల్ని చంపుతున్నాడు, ఆడపిల్లలందరినీ ఎత్తుపోతున్నాడు. ఇటువంటి ఈ దుర్మార్గుడిని చంపకుండా నువ్వు రాజ్యపాలన ఏం చేస్తావు? అందుకే నువ్వు రాజువేనా అన్నాను. ఎప్పటికైనా కళ్ళు తెరిచి వాడిని చంపన్నట్ట. అప్పుడు ఆయన, బాగానే ఉందండి మీరు చెప్పినట్టు చంపాలనే ఉంది, కానండి వాడి చేతిలో ఉన్న రోకలి దెబ్బకి బుర్ర పగిలితేను అన్నట్ట. ఆ బుర్ర పగలకుండా చూసుకుంటే నువ్వు మహారాజు, లేకపోతే ఎందుకు నీ రాజ్యాన్ని పద్మాగర్ గారికి ఇస్తే ఆయనే పరిపాలించుకుంటాడు అనగానే, సరే వాడిని ఏదో రకంగా చంపడానికి ప్రయత్నిస్తాను అని రాజుగారు ఇంటికి వచ్చాడు. వచ్చాడు కానీ ఆయనకి బెంగ యుద్ధానికి వెడితే సస్తానేమోనని, ఎంత విదూరతుడికి కూడా. ఎవరికైనా సమయం రావాలి. ఒకరోజున రాక్షసుడు పాతాళ్ళలోకి ఉన్నది భూలోకానికి వచ్చి ఈ రాజుగారికి ఒక మంచి అందమైన కూతురుంది, మిసమిసలాడిపోయే సౌందర్యం కలిగిన యువతీమణి, ఆవిడ ఎత్తుకుపోయాట. అప్పటిదాకా రాజుగారికి ఇంకా చురుకెక్కలేదు, నా కూతురునే రాక్షసుడు ఎత్తుకుపోయాడు, అందుకే చెప్పనే చెప్పాడు మహర్షి వాడిని చంపమని. వాడిని చంపడానికి నేను జంకాను, వాడు నా కూతుర్ని ఎత్తుకుపోయాడు అనుకుని ఆయన ఏం చేశాడో తెలుసుకోవాలిగా. రేపు మళ్ళీ కలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీశాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.